அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். பூஜந்தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதாசாகாம் வந்தே வால்மீகி கோகிலம் ஆஞ்சநேயமதி பாடலானனம் காஞ்சனாத்ரிகமனீய விக்ரஹம் பாரிஜாத தருமூலவாசினோ பாவயாமி பவமானநந்தனம் பாவயாமி பவமானநந்தனம். செப்பன அந்தர கூட ஆபதாம் அபஹர்த்தாரும் தாத்தாரும் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். சீதான்வேஷனுக்கு பயிலுதேறினటువంటి வானருளంతా సంపాతి వల్ల లంకా నగరంలో సీత ఉన్నది అని తెలుసుకున్నారు. కాకపోతే లంకకి వెళ్ళడం ఎలాగా? లంకకి వెళ్ళడం అంటే హోటల్లోకి అడుగు పెట్టినంత తేలిక కాదు. అది కూడా అడుగు పెట్టలేకపోతుంది అనుకోండి, లాడ్జీలో రూమ్ ఇస్తే థర్డ్ ఫ్లోర్లో ఉన్నవాడు కిందకి దిగలేడు, కింద ఉన్నవాడు పైకి ఎక్కలేడు. కలియుగం అవడం వల్ల మన ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, కానీ పూర్వకాలంలో ఏ ప్రాంతానికైనా కాలినడకన వెళ్ళే శక్తి కలిగినటువంటి వీరులు ఉండేవారు. నేల మీద అయితే కాలినడకన ఎంత దూరమైనా వెళ్ళవచ్చు, కానీ సముద్రం దాటి లంకలోకి వెళ్ళడం కొంచెం కష్టం. పైగా అది శతయోజన విస్తీర్ణం, 100 యోజనములు దాటి సముద్ర మధ్యములో ఉన్న లంకాద్వీపానికి వెళ్ళాలి. లంకానగరం ఇప్పటికీ కూడా మనకి ప్రాచీన కాలపు శ్రీరామచంద్రుని పాదస్పర్శ వల్ల కొన్ని విచిత్ర మహిమలతోటే ఒప్పారుతోంది. అశోకవనానికి వెడితే మళ్ళీ ఆ ప్రాచీన కాలపు వైభవంతో సరి గుర్తుకొస్తున్నమాట. అక్కడ హనుమంతుని అడుగుదాడలు కనపడతాయి, చల్లని వాతావరణం. శాంకరీదేవి సన్నిధానానికి వెడితే అక్కడ ఒకప్పుడు రావణాసురుడి తల్లి కైకసి పూజ చేసిన స్థలము కనపడుతుంది. హనుమంతుడు సంజీవన పర్వతం పట్టుకొచ్చి తాత్కాలికంగా నిలబెట్టిన కొండన్నది అక్కడ. మొట్టమొదట హనుమంతుడు అడుగుపెట్టినటువంటి పర్వతం త్రికూట పర్వత ప్రాంగణం అన్నమాట. అక్కడి నుంచి లంకానగరాన్ని చూశాడు. అవన్నీ మనకు కనపడతాయి ఎప్పుడు కూడా. కాబట్టి జీవితంలో ఒకసారైనా లంకను చూడాలి. చూస్తే లాభం ఏమిటంటే, ఓ హనుమంతుడు సీత కోసం ఈ లంక అంతా ఈ ప్రాంతాల్లో గాలించాడు కదా అని మనకు తెలుస్తుంది. కొన్ని ప్రాంతాలలో ఏదో పూర్వకాలంలో ఉన్న ఆలయాలు ఉంటాయనే భ్రమతో వెళ్ళకండి. ఇది కలియుగం. రామాయణం జరిగింది త్రేతాయుగం. త్రేతాయుగం నాటి ఆలయాలు ఇప్పుడు మీకు ఎలా కనపడతాయి? కనపడవు కదా. కాబట్టి రామ జన్మభూమికి వచ్చామండి, రాముడు పుట్టిన ఆ బిల్డింగ్ ఎప్పటికీ ఉందేమో అనుకుని వచ్చాను, బిల్డింగ్ కనపడలేదు అందుకో కాబట్టి పాప అమాయకంగా. ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత బిల్డింగ్ ఉంటుందా? నిన్నగాక మొన్న కట్టిన 50 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగులే కూలిపోతున్నాయి. అటువంటిది లక్షలు లక్షల సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి రాముడి బిల్డింగ్ ఇంకెలా ఉంటుంది? ఇక్కడ ఇదే రాముడి ఇల్లు, ఇదే భరతుడి ఇల్లు అని చూపిస్తారే, ఊరికే అక్కడ తర్వాత ఏవో మాడిఫై చేశారంతే అవి. అందుకని రాముడు ఆ బిల్డింగ్లో లేడు. రాముడు ఉన్న పొడుక్కి ఆ బిల్డింగ్లో గడుగు పెడితే మొత్తం బిల్డింగ్ కుప్ప కూలుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలోకి అడుగు పెడితే చాలు. తీర్థయాత్రలకు ఎందుకు రావాలంటే అవి పవిత్ర స్థలాలు. ఆ స్థలాలలో ఉన్నంతవరకు మనకు ఒక అనుభూతి కలుగుతుంది, అది భక్తితో వస్తాయి. ఇంటి దగ్గర ఉన్నట్టు ఇక్కడికి వచ్చి కూడా భావిస్తే అనుభూతి సరికాదుగా, భూతులు మిగులుతాయి మనకి. కాబట్టి అనుక్షణం తీర్థయాత్రా స్థలాల్లో అందుకే నియమంతో ఉండమన్నారు. తీర్థయాత్రలు ఎలా చేయాలో పద్మపురాణంలో చెప్పాడు, అలాగే వెంకటాచల మహాత్మ్యం స్కాంద పురాణంలోనూ ఒక గొప్ప శ్లోకం ఉన్నది, తీర్థోపవాస కర్తవ్య. తీర్థయాత్రల్లో ఉన్నంత వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే తిండి వాడడం అని కాదు సుమా, అక్కడున్న కొంతసేపు అయినా మన మనస్సు భగవంతునికి సమీపంగా ఉండాలి. మన మనస్సే భగవంతుడు, భగవంతుడే మనస్సు అన్నట్టుగా ఉండాలి. అందుకని తీర్థయాత్రా స్థలాలలో స్వయంగా ప్రతి ప్రాణి ఒక పరమాత్మ కింద కనబడాలి. ఏ సత్యనారాయణ గారు కనపడ్డారు అనుకోండి, ఏమో ఏ సత్యనారాయణ అనకూడదు, ఈ కాసేపు ఆయన నిజంగా నారాయణుడు అనుకోవాలి. ఇంకో రామకృష్ణ గారు కనపడ్డారు అనుకోండి, ఆయన చూసి రామకృష్ణ కనపడకూడదు మనకి, ఆయనలో రాముడు కనపడాలి. అందుకే పలకరించుకునేటప్పుడు ఈ భూమిలో జయ శ్రీరామ జయ శ్రీరామ అనుకోవాలి. జయ శ్రీరామ అనుకుని పలకరిస్తే అప్పుడు ప్రతి ప్రాణి రాముడు అవుతాడు. తీర్థయాత్రకు వచ్చినటువంటి ఫలితం దక్కుతుంది. ఎప్పుడు తీర్థయాత్రలో ఉపవాసం కర్తవ్యము అనగానే అందరూ ఉపవాసం ఉండుట అంటే తిండి మానేయడం అనుకుంటున్నారు. తిండి మానద్దు, లఘువుగా ఎంతో కొంత తినండి, తినకపోతే మీరు బతకలేరు. అందువల్ల ఎంతో కొంత లఘువుగా ఆహారం స్వీకరించాలి, తప్పదు. ఇక్కడ ఉప అంటే సమీపే, దగ్గరగా, భగవంతునికి దగ్గరగా ఉండుట అని అర్థం అన్నమాట. ఎప్పుడు భగవంతుడికి దగ్గరగా ఉంటాం? ప్రతి ప్రాణిని ప్రేమించగలిగితే. కాబట్టి మొట్టమొదట తీర్థయాత్రల్లో ఉపవాస కర్తవ్య. శిరసు ముండనానిచ అప్పుడప్పుడన్నా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు నున్నగా గుండు చేయించాలి, అంటే వెంట్రుకలు ఉన్నవాళ్ళు నేను చెప్పేది. నున్నగా గుండు చేయించితే పాపాలన్నీ ఈ జుట్టును పట్టుకుంటాయట. శిరోగతాని పాపాని, పాపములు శిరస్సును ఆశ్రయించుకుంటాయి. ముండనత యాంతి, అంటే గుండు చేయించుకోవడం ద్వారా పాపాలు పోతాయి. ఇది కేవలం మగవాళ్ళకే గుండు, స్త్రీలు తొందరపడి ఇప్పుడు గుండు చేయించుకోకండి. ఒక్క కొన్ని సందర్భాల్లో మాత్రమే స్త్రీలు గుండు చేయించుకోవాలని, తక్కిన సందర్భాల్లో చేయించుకోకూడదని పెద్దలు చెప్పారు. అది ఇప్పుడు మనకు అనవసరం, అనవచిత్యమైన విషయాలకి చర్చించక్కర్లా. కాబట్టి గుండు చేయించాలి. ఇంకా ఉన్నంతసేపు ఎలా ఉండాలి అంటే వేద సమ్మితమైనటువంటి మార్గంలో మాట్లాడుకోవాలి. అందుకని ఇక్కడ ఉన్నంతసేపు నోరు చాలా జాగ్రత్తగా వాడాల్సమండి. ఒక్కసారి వాక్కు విడిచిపెట్టామంటే వాక్కు బాణంలో వచ్చి మనకు తగిలేస్తుందిట. అందుకని తీర్థయాత్రల్లో అసలు తిట్టకూడదని శాస్త్రం ఎందుకు చెప్పారో తెలుసా? ఇతరులను తిడితే అది శాపమై వంశాన్ని 7 తరాల వరకు దెబ్బతీస్తుంది. దానికి ఉదాహరణకి నేను మానవ కథలో కథ రాశాను. అందువల్ల వీలున్నంత వరకు మీరు ఎప్పుడు కాశీ కానీ, అయోధ్య కానీ, ప్రయాగ కానీ, నైమిషారణ్య కానీ ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తిట్టామంటే ఇతరులను, ఆ తిట్టు వెనక్కి తిరిగి వస్తుంది. నువ్వు ఎన్ని తిట్లు వండి తిడితే అవి అన్ని రెట్లు తిరిగి వస్తుంది మనకి. దానము, తిట్లు, అన్నదానము, జలదానము, ఇటువంటివన్నీ కూడా మనకి మంచి చేసినా చెడ్డ చేసినా ఎక్కువై వెనక్కి తిరిగి వస్తాయి. అంటే ఇక్కడ మీరు ఇంత అన్నం పెట్టారంటే ఎవరికన్నా అది మిమ్మల్ని 7 తరాల వాళ్ళని రక్షిస్తుంది. 7 తరాల వాళ్ళు మీ వంశంలో మీరు చేసిన అన్నదానం వల్ల తిండికి గుడ్డకి లోటు లేకుండా ఉంటారు. సువర్ణదానం చేస్తే మీ వంశాలలో 7 తరాల వాళ్ళు బంగారానికి లోటు లేకుండా ఉంటారు. తిట్లు దానం చేశారంటే 7 తరాల వాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు చివాట్లే తింటూ దిక్కు లేకుండా అయిపోతారట. అందుకనే తీర్థయాత్రల్లో ఎంత జాగ్రత్తగా ఉండమన్నారు, నియమములతో ఉండమన్నారు. ఇవి తెలుసుకుని ప్రేమతో జ్ఞానంతో ఉండాలి. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. ఇళ్లల్లో చేసిన పాపాలు ఉన్నాయిగా మీ ఊళ్ళల్లో, హైదరాబాద్లోనో బెంగళూరులోనో మైసూర్లోనో హోసూర్లోనో లేక ఉసూర్లోనో ఎక్కడో చోట ఉసూరు ఉంటూ చేసిన పాపాలన్నీ ఇలా క్షేత్రాలకు వచ్చి స్నానం చేసి భగవత్కథలు విని పవిత్రముగా నడుచుకుంటే ఆ పాపాలన్నీ పోతాయి. మీ ఊళ్ళల్లో చేసిన పాపాలన్నీ పుణ్యక్షేత్రాలకు రావడం ద్వారా పోతాయి. కానీ ఇక్కడికి వచ్చి కూడా పాపం చేశారనుకుందాం, చెయ్యకూడదు, చేస్తే 1000 రెట్లు ఎక్కువైపోతుంది. మీ ఊళ్ళో మీరు పాపం చేస్తే ఆ పాపం ఒక్క ఫలితం ఇస్తే ఇక్కడ ఒక పాపం 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. అందుకని పుణ్యక్షేత్రంలో అసలు పాపం చేయకూడదు. కర్మగాలు ఇక్కడికి వచ్చాక కూడా మీరు పాపం చేశారనుకుందాం, అప్పుడేం చేయాలి? పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. తీర్థయాత్రా స్థలాలలో చేసిన పాపం వారణాసికి వెడితే అక్కడ పోతుంది. అందుకనే కాశీకి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి. ఇలా తీర్థయాత్రల్లో తెలుసో తెలియకో చేసిన పాపాలు ఉంటాయి కదా, అవి కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి అక్కడున్న శివుడి చరిత్ర వింటే ఈ పాపం, తీర్థయాత్రల్లో చేసిన పాపం కొట్టుకుపోతుంది. తీరా వారణాసి కూడా వెళ్ళి అక్కడ పాపాలే చేస్తే అలవాటైపోతుంది కదా దిక్మాల భాష మనకి. అందువల్ల వారణాసికి వెళ్ళి అక్కడ పాపం చేసాం, అప్పుడేమవుతుంది? వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. వారణాసిలో చేసిన పాపం మళ్ళీ వారణాసిలోనే పోతుంది. అందుకే తరచుగా వారణాసి వెళ్ళమన్నారు. ఇలా అలవాటుగా చేసుకోకూడదు. మళ్ళీ తెలియక చేసిన పాపాలు వారణాసిలో వదిలించుకోవాలి. ఆయసర మధ్య గురువుగారు చెప్పింది బాగుంది, ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసి సంవత్సరమునకు ఒకసారి వారణాసి పోదామంటే అప్పుడు భగవంతుడి కోపం వస్తుంది. తెలియక మనం చేసిన దోషాలన్నీ వారణాసి వల్ల నశిస్తాయి. తెలిసి చేస్తే అలా మరి, కాబట్టి తెలిసి మాత్రం పాపం చేయకూడదు. ఈ నియమములు పాటించి తీర్థయాత్రలు చేస్తే ఎన్నో లాభములు ఉంటాయి. అందువల్ల ఆ క్షేత్రములకు వెళ్ళడమే ఒక యోగం అనుకోండి అంతే. ఏదో రకంగా ఆ భగవద్ దర్శనం చేసుకుని వచ్చేయండి. ఇంతకు ఎందుకు చెప్తున్నానంటే, నేను శతయోజన విస్తీర్ణమైన సముద్రములు దాటి లంకకు వెళ్ళుట ఎలాగా అని అందరూ అనుకుంటూ ఉంటే ఒక్కొక్కళ్ళు లేచి నేను 10 యోజనాలు 20 యోజనాలు అన్నారని నిన్నే చెప్పాను కనుక మీకు కొత్తగా చెప్పక్కర్లా. ఆఖరికి అంగదుడు కూడా నేను వెళ్ళగలను, కానీ వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే కానీ మళ్ళీ వెనక్కి తిరిగి రాలేను. చూస్తున్నాను కదా కలియుగంలో మానవులు పెసరట్టు ఉప్మా పెసరట్టు తింటేనే పైనుంచి కిందకి దిగలేకపోతున్నారు, ఉపన్యాసానికి రాలేక రూముల్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అటువంటిది 100 యోజనాలు సముద్రం దాటి లంకకి వెడితే మళ్ళీ లంకలోంచి రావడం కష్టం. నాకు కొంత విశ్రాంతి తీసుకుంటే కానీ రాలేను అనగా, నాయకుణ్ణి ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచకూడదు. కనుక జాంబవంతుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళగలవు తిరిగి రాగలవు, అయినప్పటికీ మేమందరం ఉండగా నాయకుడు వెళ్ళకూడదు. ఇంతమంది ఉండగా నాయకుడు ముందుగా దూకడం ధర్మం కాదు. అందరి పని అయిపోయాక అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా నాయకుడు వెళ్ళాలట. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, మన కార్యక్రమం సులభముగా చేసి ఇక్కడికి తిరిగి రాగలిగే ఒక మహాత్ముడు ఉన్నాడు. వాడు చాలా గొప్పవాడు, కానీ అమాయకుల్లో ఏమీ ఎరగనట్టుగా మూల కూర్చుంటాడు. ఏమీ లేనివాడు ఎగిరిగిరి అరుస్తాడట. మహాత్ములు సౌమ్యంగా ఉంటారు. మౌన సమ్మతి లక్ష్యం అని శాస్త్రం. జ్ఞానులకి అజ్ఞానులకి తేడా ఏమిటి అంటే, అజ్ఞానులు అరుస్తారు కరుస్తారు, జ్ఞానులు సౌమ్యంగా ఉంటారు కానీ మౌనంతో ఏం చేయాలోది చేస్తారు. మీరు మేధా దక్షిణామూర్తి చరిత్ర విన్నారు కదా, దక్షిణామూర్తి అనే పేరుతో ఈశ్వరుడు ఒక సద్గురువుగా ఉన్నాడు. ఆయన ఎవరితో ఎక్కువ మాట్లాడడం, మౌనంగా ఉంటాడు, అతి ప్రసంగం ఉండదు. అలాగని ఆయన్ను చూస్తే చాలు శిష్యుల యొక్క సందేహాలు తీరిపోతాయి. అందువల్ల జ్ఞానం పెరిగే కొద్దీ వాక్కు తగ్గుతుంది, మౌనం పెరుగుతుంది, సహనం పెరుగుతుంది. అటువంటి మహాత్ముడు ఇక్కడే ఉన్నాడు. అదిగో చూడండి హనుమంతుణ్ణి. ఈ హనుమంతుడు తలుచుకుంటే వైకుంఠమునకు వెళ్ళి క్షణంలో రాగలడు. అయినా ప్రస్తుతం తన శక్తిని తాను మరిచిపోయాడు. తానెవరో ఏమిటో అతనికి తెలియదు. అతనికి నీవింతవాడివి అని ఎవరో ఒకళ్ళు గుర్తు చెయ్యాలి, ఆ బాధ్యత నాది అని వానరుల్ని వెంట పెట్టుకుని ఆంజనేయుడు కూర్చున్న చోటుకు వచ్చాట. ఆయన ఆంజనేయుడు కొంచెం అందరికంటే దూరంగా ఏమీ మాట్లాడకుండా అలా గడ్డం కింద చేయబెట్టు కూర్చున్నట్ట వినయంగా. అంత శక్తివంతుడు ఒక సామాన్యుడిలా వినయంగా కూర్చొని ఉన్నాడు. మహాత్ముల్ని గుర్తించడానికి కొంచెం టైం పడుతుందండోయ్. హఠాత్తుగా ఒక ఆయన వచ్చి ఎవరండి గురువుగారు అన్నాడు. ఈయనేనండి గురువుగారు అనగానే తెల్లబోయాడు ఆయన. గురువుగారు అంటే ఏదో పెద్ద గద వేసుకుని, ఇంత విభూతి వేసుకుని, ఇంత పొట్ట వేసుకుని, మెళ్ళంటే రుద్రాక్షలు వేసుకుని ఏదో హడావుడిగా ఉంటాడు అనుకున్నాడు పాప ఆయన. ఎంత సింపుల్గా ఉంటాడు, ఇలా సన్నగా ఉంటాడు అనుకోలేదు ఆయన. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఈ వ్యక్తిని చూడగానే వీడు ఇటువంటి వాడనే ఒక ఊహకి కొంతమంది గురి అవుతారు. హనుమంతుడు సింపుల్గా ఉండేవాడు, ఎవరితో అయినా కలిసిపోయేవాడు, మౌనంగా ఉండేవాడు. అందుకని హనుమంతుడు ఎంత గొప్పవాడని సాటి వానరులకు ఆనాటి వరకు తెలియలేదు. క్లాస్మేట్లకి గురువు గొప్పతనం ఏం తెలుస్తుందండి? ఈయన ఏదో మనతో చదువుకున్నాడు, వీడు కూడా వీడు మొహం అలాగే కాఫీ తాగాడు అనుకుంటారు. వాడు గొప్పతనం కొంతవరకు వెళ్ళాక అప్పుడు తెలిసి ఓరి బాబో ఈయన గురువు అని ఆ తర్వాత తెలుస్తుంది. అప్పటికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంది? హనుమంతునితో రాసుకు పూసుకు తిరిగిన అంగదాదులు కానీ, తక్కిన వానరులు కానీ, హనుమంతుడేమిటి, సముద్రం దాటడం ఏమిటి, అంత గొప్పవాడు అనుకున్నారట. ఆయన అంత గొప్పవాడని తెలియదు కనుక. అప్పటికే హనుమంతుడు ఓ చెట్టు కింద కూర్చుని అమాయకంగా ఉన్నాడు. అప్పుడు జాంబవంతుడు దగ్గరకు వచ్చి, నాయన సీతాన్వేషణ ఎలా చెయ్యాలి, సముద్రం ఎలా దాటాలి అని మేమంతా తర్జన భర్జన పడుతుంటే నువ్వు ఒక్కడివి ఏమీ ఎరగనట్టుగా అమాయకంగా మూల కూర్చుంటావా? ఇప్పుడు సీతాన్వేషణ కర్తవ్యమంతా నీది, నీ బలం నీకు తెలియదు, నీ ఫ్లాష్ బ్యాక్ నే చెబుతా విను అని ఈయన పూర్వ చరిత్ర కిష్కింధాకాండలో చివరి అధ్యాయంలో అద్భుతంగా చెప్పారు. జాంబవంతుడు చెప్పిన మాటది మీరు చూడండి. కిష్కింధాకాండ ఉంటుంది, కావాలంటే చదవండి. నీ తండ్రి కేసరి అనే ఒక వానరుడు, మహావీరుడు ఆయన. పూర్వం శంఖం శబలం అని రెండు ఏనుగులు ఉండేవి. ఇవి నిజానికి ఏనుగులు కావు, సుందోపుసుందులనే ఇద్దరు రాక్షసులు యుద్ధం చేసి చచ్చిపోయి ఆ ఏనుగులుగా పుట్టారు. వాళ్ళు పరమదుర్మార్గులు. వాళ్ళు రాక్షసులు అవ్వటం వల్ల ఏనుగులుగా పుట్టి కూడా ప్రజల్ని పీడించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మునులంటే వాళ్ళకి అసహ్యం. అందుకని ఎక్కడెక్కడ మునులు తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి మునుల ఆశ్రమాల మీద పడి తొండంతో ఆశ్రమాలు విరగొట్టి కాళ్లతో ఋషులను తొక్కి ఋషిపత్నుల్ని చీల్చి చెండాడేవారు వాళ్ళు. అప్పుడు ఋషులంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, రెండు ఏనుగులు మా ఆశ్రమాల మీద పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి, ఈ ఏనుగుల్ని చంపేవాడు ఎవరు, మమ్మల్ని రక్షించేవాడు ఎవరని అడిగితే కేసరి అనే ఒక వానరుడు ఉన్నాడు, అతడు మహాపరాక్రమవంతుడు, ఆయన దగ్గరికి వెడితే ఆయనే ఈ ఏనుగుల్ని చంపి మిమ్మల్ని రక్షిస్తాడు అనగా మునులు ఈ కేసరి దగ్గర మొరపెట్టారు. అప్పటిదాకా కేసరి పేరు ఎవరికీ తెలియదు కానీ అతడు ఒక వానరుడు అనేవారు అంతే. ఈ వానరోత్తముడు ఋషుల్ని రక్షించడానికి వాళ్ళున్న కొండ దగ్గరకు వచ్చి, అరిష్టం అనే పర్వతం దగ్గరకు వచ్చి అమాంతంగా ఏనుగుల మీదకి దూకి రెండు చేతులతో తలకాయల మీద మొట్టి తొండములు చేత్తో పుచ్చుకొని పువ్వెత్తినంత తేలిగ్గా గిరగిరా గిరగిరా ఏనుగునెత్తి తిప్పి పక్కనున్న బండరాళ్ళ మీద వేసి కొట్టి చితకొట్టి చంపేశాడు. ఏనుగుల్ని చేత్తో ఓ పూలమాల ఎత్తినంత తేలిగ్గా ఎత్తేట ఆయన. రెండు ఏనుగుల్ని కేవలం ఒట్టి చేతులతో చంపాడు, ఇతడు సింహపరాక్రమవంతుడు, కేసరితో సమానుడు అని ఋషులు అప్పటి నుంచి అతనికి కేసరి అని పేరు పెట్టారు. ఆ మహాత్ముడు పుంజిక స్థల అనే ఒక ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. ఈ పుంజిక స్థల బ్రహ్మదేవుడి దగ్గర నృత్యం చేసే ఒక అప్సరస, చాలా గొప్ప ఆవిడ. ఈవిడే రావణాసురుడి చేత మానభంగం కావింపబడి బ్రహ్మదేవుడు రావణుడిని అప్పుడే శపించాడు. పుంజికస్థల కంటే చాలా గొప్ప భక్తి బ్రహ్మ అంటే. బ్రహ్మగారి దగ్గర తరచూ నృత్యం చేసేది. ఇంతలో ఒక రోజున బ్రహ్మ దగ్గరకు వెడుతున్న ఈ పుంజికస్థలని రావణుడు చెరిచాడు. దాంతో బ్రహ్మ ఆగ్రహించి, ఇష్టం లేని స్త్రీ జోలికిడితే ఈరోజు నుంచి నీ తల పగిలి 100 చెక్కలైపోగాక అని శపించాడు. దాంతో రావణాసురుడు బలాత్కరించడం మానేశాడు, బతిమాలడం మొదలెట్టాడు. అందుకే సీత జోలికి వాడు వెళ్ళలేకపోయాడు. కారణం అది, అది ఒక శాపం కూడా ఒక కారణం. ఆ పుంజిక స్థల పాప ప్రక్షాళన చేసుకుంటాను, ఈ దరిద్రుని ముట్టుకున్నాను కాబట్టి నేను మానవ జన్మెత్తుతానని భూలోకంలో గౌతమ మహర్షికి అహల్యకి కూతురై పుట్టింది. ఇది మనకి పరాశర సంహితలో ఉంటుంది. అదుగు అలా పుట్టినావిడే అంజన అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఈవిడ పరమసుందరి, కామరూపిణి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. ఈ అంజనాదేవి కేసరికి భార్య అయ్యింది. ఈ కేసరికి అంజనాదేవికి హనుమంతుడు పుత్రుడిగా పుట్టాడు. అందుకే అంజనాసుతుడు గనక ఆంజనేయుడు, అంజనీ కస్సుమ అంజని అనే శబ్దమే లేదు అసలు. దాన్ని తెలియక మా నోట్లో పడి భ్రష్టం చేశాం. అంజనాసూనుహు, ఈరోజు నుంచి ఇక మీదట అంజనిపుత్ర పవనసుతనామ అనకండి, అంజనాపుత్ర పవనసుతనామ అని చదవండి హనుమాన్ చాలీసా చదివేటప్పుడు. వ్యవహారంలో కొంతమంది నోట్లో పడి భ్రష్టం అయిపోయిందనమాట. ఇలా ఎన్నో ధనంజయుడు అని అంటే ధనుంజయుడు అంటాడు. ఇలా తెలియక భ్రష్ట శబ్దాలు చాలా వచ్చాయి. అవి నోట్లో పడి పడి అలా పాడయ్యి. మనం బాగు చేసుకుందాం, కాస్త కొస్త వింటున్నాంగా పురాణాలు, విన్నప్పుడైనా మార్చుకోకపోతే ఎలా మరి? కాబట్టి అంజనా పుత్రుడు, నీవు చిన్నప్పటి నుంచి చాలా గొప్ప బలవంతుడివి అని ఇదంతా ఎవరు జాంబవంతుడు హనుమంతుడికి చెప్తున్నాడనమాట. నీ పూర్వ చరిత్ర చెబుతున్నా విను. హనుమంతుడు వైశాఖ మాసంలో దశమి తిథి శనివారం మధ్యాహ్నం వైద్యుతి వేళ పుట్టాడు. ఇంచుమించుగా 11:50 నుంచి 12 గంటల మధ్యలో పుట్టాడ. అదే వాసరం మందవాసరం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, వైశాఖ మాసంలో దశమి నాడు, అది కూడా కృష్ణపక్షంలో దశమి, మందవాసరం అంటే శనివారం. తతో మధ్యాహ్న వేళాయాం, సరిగ్గా మధ్యాహ్నం పూట, జనయామాస వయసుతం కుమారుణ్ణి కన్నది అంజనాది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అక్కడ? ఆయన పుట్టింది కృష్ణపక్షంలో దశమి. ఆ తర్వాత ఏమొస్తాయి వరుసగా? ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. అంటే హనుమంతుడు పుట్టిన 5 రోజుల తర్వాత 6వ రోజు అమావాస్య, వైశాఖ మాసం అమావాస్య. ఈ అమావాస్య నాడు గ్రహణం, పైగా సూర్యగ్రహణం. సూర్యగ్రహణం ఎప్పుడు? అమావాస్య నాడు. చంద్రగ్రహణం ఎప్పుడు? పూర్ణిమ నాడు ఉంటాయి. అందువల్ల మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా, చంద్రగ్రహణం ఉండాలంటే ఆ రోజు ఖచ్చితంగా పూర్ణిమ అయి ఉండాలి. వెనకడికి వాడు ఎవడో అన్నాడండి, అదేంటోనండి వరలక్ష్మి వ్రతం శుక్రవారం వచ్చిందండి అన్నట్ట. వరలక్ష్మి వ్రతం శుక్రవారం కాకపోతే ఇంక వక్రవారం వస్తుందా? ఇదో పిచ్చ కొంతమందికి అన్నమాట. అమావాస్య నాడు మాత్రమే సూర్యగ్రహణం వస్తుంది. సూర్యగ్రహణం అత్యంత శక్తివంతమైనది. గ్రహణములు చాలా గొప్పవి. గ్రహణ కాలంలో ఏమేం చెయ్యాలో రామాయణం బాలకాండ ప్రారంభంలో కింద ఒక శ్లోకం ఉంటుంది చూడండి. రామాయణంలో ఏం చేస్తారంటే, ఈసారి మీరు 2వ అధ్యాయం చదవండి, 3వ అధ్యాయం చదవండి. చదవగా చదవగా కింద ఒక గొప్ప శ్లోకం, మనుస్మృతిలో శ్లోకం ఇచ్చారు. ఎప్పుడు గ్రహణ సమయంలో కానీ లేక ఇలా తీర్థస్థలాల్లో కానీ ఉన్నప్పుడు నదుల దగ్గర ఉంటే నదిలోనే స్నానం చేయాలి. చచ్చిపోయినా పర్వాలేదు, నదిలో స్నానం చేయమన్నారు. అంటే దూకి సావమని కష్టమా? నదీ స్నానం చేయాలి. తటాకాలుంటే తటాకాల్లో చేయాలి. కొన్ని చోట్ల చెరువులే ఉంటాయి కదా తీర్థాల్లో. ఉదాహరణకు నైమిషారణ్యంలో బ్రహ్మహత్యా తీర్థం అని ఒకటి ఉంటుంది. రాముడంతటి వాడు కూడా రావణాసురుణ్ణి చంపాక ఓ దౌర్భాగ్యుడు చంపిన పాపం తొలగించుకోవడం కోసం అందులో స్నానం చేశాడు. అక్కడ నైమిషారణ్యానికి వెళ్ళామంటే ఊరికి వెళ్ళామంటే వాడితో పోయి ఉపయోగం లేదు. అక్కడ దధీచి కుండం అని ఒక కుండం ఉంటుంది. ఆహా, దధీచి తన శరీరాన్ని విడిచిపెట్టి ఎముకల్ని ఇంద్రుడికి వజ్రాయుధంగా దేవతలకు ఆయుధములుగా ఇచ్చిన దివ్యస్థలం అది. ఆ దధీచి మిశ్రిత కుండంలో ఒక్కసారి స్నానం చేసిన ఆ నీళ్లు నెత్తిమెత్తలుకున్న అపూర్వ పుణ్యం వస్తుంది. 88,000 నదుల యొక్క జలం అది. ఇలా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వాటి విశిష్టత తెలుసుకుని అక్కడ కాసేపు కూర్చోవాలి తప్ప ఊక గదుల్లో కూర్చుంటే ఉపయోగం ఉంది? ఈ విశేషాలు తెలుసుకుని ఆ స్నానాలు చేసి తీరాలి. అలాగే గ్రహణం ఎప్పుడు వచ్చినా సరే నదులలో కానీ తటాకాలలో కానీ ఏదన్నా పెద్దలు ఏర్పాటు చేసిన కొండములలో కానీ సముద్రములలో కానీ స్నానం చేయాలి. ఈ స్నానము 2 రకాలు. సరిగ్గా గ్రహణం సూర్యుడిని పట్టుకున్నప్పుడు అంటే రాహువో కేతువో సూర్యుడిని పట్టుకోవడం మొదలు పెడతారు. దానికి ఆదికాలము అని పేరు. చిట్ట చివర గ్రహణం అయిపోయాక సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ ఆ గ్రహణాన్ని బట్టి సూర్యగ్రహణం అయితే సూర్యుడిని, చంద్రగ్రహణం అయితే చంద్రుడిని, రాహువో కేతువో విడిచిపెట్టేస్తారు. దానికి మోక్షకాలం అని పేరు. ఈ ఆద్యంతకాలం ఎంత ఉందో తెలుసుకోవాలి. ఉదాహరణకి ఈ సంవత్సరం మనకి December 26 నాడు పుష్కరం అనే ఒక దివ్యస్థలంలో మొట్టమొదట కేతువు అడుగుపెట్టాడు. ఈ కేతువు సూర్యుడిని అప్పుడప్పుడు పట్టుకుంటాడు. ఎక్కువగా రాహుగ్రస్త గ్రహణాలే ఉంటాయి. అంటే రాహువే పట్టుకుంటాడు. కేతువు పట్టుకునేటటువంటి గ్రహణములు ఏ మూడేళ్లకో ఐదేళ్లకో నాలుగేళ్లకో అరుదుగా వస్తూ ఉంటాయి. గ్రహణం ఏదైనా గ్రహణమే, అందులో కేతువు పట్టుకుంటే ఆ గ్రహణ సమయంలో జపం చేస్తే ఎక్కువ ఫలితం. అందుకని ఏం చేయాలన్నమాట, డిసెంబర్ 26వ తారీఖు నాడు సరిగ్గా 8:09 కేతువు సూర్యుడిని పట్టుకుంటాడు. మళ్ళీ 11:10 విడిచిపెడతాడు. మొత్తం 3:01 సూర్యుణ్ణి కేతువు పట్టుకుంటాడు. ఈ 3:01 మీ గురువులు మీకు ఇచ్చిన మంత్ర జపం చేసుకోవాలి. ముందు పట్టుకునేటప్పుడు స్నానం చేయాలి. అంటే 8:10 కనుక గ్రహణం అయితే 8:05 స్నానం చేయాలి. సరిగ్గా 8:10 జపంలో కూర్చోవాలి. మళ్ళీ విడిచిపెట్టాక గ్రహణం విముక్తమయ్యాక స్నానం చేయాలి. అందుకని పట్టుకునేటప్పుడు స్నానం, విడిచిపెట్టాక స్నానం చేయాలి. ఆరోగ్యం బాగున్న వాళ్ళు చన్నీళ్ళు స్నానం చేయండి. చన్నీళ్ళు స్నానం చేస్తే కన్నీళ్ళు వస్తాయనుకున్న వాళ్ళు వేని నీళ్ళు కూడా చేయొచ్చు. మొత్తం మీద స్నానం చేయటం చెయ్యాలి. ఈ స్నానం కూడా ఒక దర్భ శిరస్సున పెట్టుకు చేస్తే ఆ స్నానం మరింత ఫలితం ఇస్తుంది. ఇవన్నీ శాస్త్రాలు చెప్పాయి, పురాణాలు చెప్పాయి, వాటిని మనం నమ్మాలి. అందుకే కృష్ణుడు అంతటి పరమాత్మయుండి కూడా గ్రహణములు వచ్చినప్పుడు ప్రభాస క్షేత్రంలో అంటే గుజరాత్లో కురుక్షేత్రంలో స్నానాలు చేశాడు. కృష్ణుడికి స్నానం చేయవలసిన అవసరమా? అసలు కృష్ణుడి పాదాల నుంచి గంగ పుట్టింది, అయినా ఆయన స్నానం చేశాడు. ఆయన కూడా బంగారం దానం చేశాడు. ఆయన కూడా గోపూజ చేశాడు. ఆయన కూడా గురువుల్ని బ్రాహ్మణుల్ని పూజించాడు. ఆయన పురాణములు విన్నాడు. ఎందుకని, నేను భగవంతుణ్ణని ఈ గ్రహణ స్నానములు చెయ్యకపోతే నన్ను చూచి జనులు ఓ పర్వాలేదు మనం కూడా చెయ్యకూడదనుకుంటారు, కాబట్టి ఎప్పుడు గురువులు ప్రమాణంగా ఉండాలి అని జగద్గురువైన కృష్ణుడు కూడా స్నానం చేశాడు. చూడండి, మీరు భాగవతంలో ఉంది, భారతంలో ఉంటుంది, పురాణాల్లో ఉంటుంది, కృష్ణుడు ఎన్ని స్నానాలు చేశాడో ఉంటుంది. ఆ గ్రహణం అయ్యాక తడి బట్టలతో కూడా దానం చేశాట ఆయన. ఎందుకంటే తడి బట్టలతో స్నానం చేసిన తర్వాత దానం చేసుకుంటే పితృదేవతలకి సంతోషం కలుగుతుందని అక్కడ. అందుకనే కృష్ణుడు జగద్గురువు అయ్యాడు. అందుకని పరమాత్ముడు కృష్ణుడు అన్నీ తాను ఆచరించి ఇతరులకు చెప్పి చేయించాడు గనక ఆయన జగద్గురువు అయ్యాడు. కృష్ణం వందే జగద్గురు అని అందుకంటున్నాము. జగద్గురువులు ఎప్పుడు ఆచరించి చూపిస్తారు. ప్రాణం పోయేదాకా ఆచరణ వాళ్ళు విడిచిపెట్టరు. అలాంటి గ్రహణము నాడు మనం కూడా చెయ్యాలి. మహాత్ములు ఎప్పుడూ కూడా నిరంతరం గ్రహణ స్నానాలే చేస్తారు. ఆంజనేయుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పుట్టిన తర్వాత ఆయన పుట్టిన 6వ రోజు సూర్యగ్రహణం అమావాస్య అయ్యింది. అది కూడా సూర్యోదయం తర్వాత 1 గంట, 1.5 గంటలకో పట్టబోతోందనమాట. రాహుగ్రస్త సూర్యగ్రహణం, రాహు పట్టుకోవాలి. ఇంతలో అంజనాదేవి గ్రహణ సమయంలో ఇంట్లో చిన్నపిల్లాడు ఉన్నాడు, ఉయ్యాల్లో పడుకోబెట్టి ఈ ఉయ్యాల్లో దర్భలు వేద్దాం, ఇంట్లోకి దర్భలతో పాటు పళ్ళువి తీసుకొద్దాం, సూర్యుడు ఉదయిస్తే మళ్ళీ గ్రహణం ఏర్పడుతుంది అని సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున 4 గంటలకే ఆంజనేయుణ్ణి ఆశ్రమంలో ఒక ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి ఆవిడ బయటకి వెళ్ళింది. చీకట్లోనే దర్భలు ఫలములు తేవడానికి వెళ్ళింది. ఈలోపు నిద్రపోతున్న హనుమంతుడికి వెలుగు వచ్చింది. ఆయనకి ఆకలి గట్టిగా వేసింది. క్యాచ్ కీచ్ కాచ్ కూర్చొని అరిచాడు కాసేపు. ఆయన ఎవరూ పట్టించుకోలేదు, ఎందుకంటే ఈయన ఇప్పట్లో లేవడనుకుని వాళ్ళ అమ్మేమో అడవిలోకి వెళ్ళింది. సరిగ్గా ఆ సమయానికి సూర్యుడు ఉదయించాడు. తూర్పు దిక్కున ఎర్రని బింబంతో సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంకా అప్పటికే రాహు పట్టుకోలేదుగా, మరో 1 గంటకో 1.5 గంటకో పట్టుకోవాలి. అలా ఉదయిస్తున్న సూర్యభగవానుని ఎర్రని బింబాన్ని 6వ రోజు పిల్లవాడైన హనుమంతుడు చూశాడు. చెప్పాను కిందాక మీకు దశమి నాడు పుట్టాడు, అది అమావాస్య. లెక్కేస్తే 5 రోజులు నిండి ఇంకా 6వ రోజు ఉదయంలోకి అడుగు పెడుతున్నాడు ఆయన. అటువంటి పిల్లవాడికి ఆ ఎర్రని సూర్యబింబం చూడగానే ఎక్కడలేని ఆకలి వేసి ఆ బింబం కమలాఫలంలా అనిపించింది. ఆయనకి ఏదో తినే పండులా అనిపించింది అనమాట. రివ్వున పైకి లేచిపోయాడు ఆయన. ఎంత గొప్ప వానరోత్తముడైనా ఒక 5 రోజుల పిల్లవాడు ఎక్కడి భూలోకం, ఎక్కడి సూర్యమండలం, సూర్యమండలం దాకా ఎగరగలడా? ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది కదా, ఈ బాలుడు ఆకాశంలో ఉన్న సూర్యభగవాను మధురమైన ఫలం మింగేద్దామని ఎగిరేట పైకి. అలమను బుద్ధి మింటికి చివాలున తానెగసెన్న వార్కుతో తులితుడు బాలసూర్యునకు తోర్ణమ సమ్ముఖమోచు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యభగవానుడు ఒక ఎర్రని పండు కింద కనబడగా మింగేద్దాం, ఆకలి తట్టుకోలేకపోతున్నాం, మ్రింగి ఆకలి తీర్చుకుందామనుకుని ఉయ్యాలలో నుంచి రెండు చేతులు చాచి పైకి ఎగిరాడు. ఇతడు మరో సూర్యుడిలో ఉన్నాడు. ఆకాశంలో ఉన్నవాడు ఎర్రని సూర్యుడు, ఈయనేమో బాలసూర్యుడిలో ఉన్నట్ట. ఈ బాలసూర్యుడిలో ఉన్న ఈయన ఇలా చేతులు చాచి పైకి ఎగురుతున్నాడు. అది చూచారు మహర్షులు, దేవతలు, యక్షులు విస్మయపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, ఆకాశంలో తిరుగుతున్న దేవతలు మొదలైన వాళ్ళు, ఏమండి వీడి వయస్సు చూస్తే ఇంత, పిల్లతనంలో ఎంత శక్తి ఉంటే వీడు యవ్వనంలో గడుగు పెడితే ఎంత గొప్పవాడవుతాడో. ఓరి దేవుడో, ఈ ప్రపంచంలో మనం ఏనాడూ చూడని ఎంత విశేషాలు ఇప్పుడు చూస్తున్నామని ఆశ్చర్యపోయారు వాళ్ళు. సూర్యభగవానుడు కూడా చూశాడు. ఈ కుర్రవాడు కారణజన్ముడు, రుద్రవీర్య సముద్భవుడు, రామాయణానికి పట్టుగొమ్మ కాబట్టి వీడి మీద నా వేడి ఎక్కువ ప్రసరించను, చల్లబరుస్తాను అనుకుని తన ఉష్ణాన్ని ఉపసంహరించుకున్నాడు ఆయన. పైగా ఆంజనేయుడు భవిష్యత్తులో సూర్యుడికి శిష్యుడు అవుతున్నాడు. గురువులకి శిష్యుల మీద పక్షపాతం ఉంటుంది. ఈ శిష్యులు ఎన్ని వికిలి వేషాలు వేసినా, ఎన్ని పిచ్చి వేషాలు వేసినా మా శిష్యులే కదా పోన్లే అనుకుంటారట. ఈ వాత్సల్యమే గురువుని గురువు చేస్తోంది. అందుకని ఆంజనేయుడి మీద వాత్సల్యంతో సూర్యభగవానుడు తన కిరణములు కొంత ఉపసంహరించాడు. ఈయన చల్లని గాలి కూడా తగులుతూ ఉంటే పైకి వెళ్ళాడు. వాయుదేవుడేమో మా అబ్బాయి కదా అని న్యాచురల్ ఏసీ పెట్టాడట. హాయిగా చల్లని వాతావరణంలో హనుమంతుడు ఎగురుతున్నాడు. అలా ఎగురుతూ ఉండగా సూర్యభగవానుడి బింబం తగిలింది. ఈ బింబం ఎలా మింగాలి, ఎట్నుంచి కొనుక్కోవాలో తెలియక దాని చుట్టూ గిరికీలు కొడుతున్నట్ట. ఈలోపు ఏం జరిగింది, గ్రహణం కనుక సూర్యుడిని పట్టుకోవడానికి రాహువు గారు అక్కడికి అడుగుపెట్టారు. రాహు నోరు తెరిచి మింగబోతున్న సమయంలో ఈ కుర్రవాడు రాహువుని చూశాడు. ఈ రాహువు కొంచెం ఒక రకమైన నీలంగా ఉన్నాడు. ఇదేదో నల్ల పండు అనుకున్నట్టయన. ఈయన కనిపించిన పండు కిందే అనిపిస్తున్నాయి. ఆకలి ఎక్కువ వేసినప్పుడు ఏది కనపడితే అది మింగేస్తారులేండి. ఆకలి లేనప్పుడు రుచులు తెలుస్తాయి, కానీ మంచి ఆకలి వేసినప్పుడు అది ఏముందో ఏమిటో ఆలోచించకుండా ఏది కంకర్రాయిలో ఉన్న గారి కూడా నవ్వులు మింగేయగలుగుతారు. ఆకలి వేస్తే గారి ఏదైనా నవ్వలగలుగుతాం, వేయలేదనుకోండి మెత్తగా ఉన్న ఉప్మా కూడా నవ్వలేము. ఇప్పుడు ఈయన ఈ రాహువును చూచాడు. ఇదేదో కొత్త పండు అనుకున్నట్ట. అమాంతంగా వెళ్ళి రెండు చేతులతోటి రాహువుని గట్టిగా పట్టేశాడు. ఈ బాలుడు ఓన్లీ 6th డేలో ఒక అడుగు పెట్టినటువంటి కుర్రవాడు 6th రోజులో ఒక అడుగు పెట్టిన వాడు వెళ్ళి గట్టిగా ఆ రాహువుని అలా పట్టుకోవడంతో రాహు గిజగిజలాడిపోయాడు. ఒక్కొక్కడు పట్టుకుంటారండి బాబు, వాళ్ళ పట్టులోంచి బయటపడడం చాలా కష్టం, తట్టుకోలేము ఆ పట్టుని. అలా వెళ్ళి హనుమంతుడు ఒక్క పట్టు పట్టగానే రాహువు గిజగిజలాడిపోయి కీచుబాచుమని అతి కష్టం మీద హనుమంతుణ్ణి విడిపించుకుని పరుగు పరుగుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఇంద్రుడు దేవసభలో సుధర్మాసభలో సింహాసనం మీద కూర్చుని ఉన్నట్ట. ఈయన పరుగు పరుగును వెళ్ళి, ఇంద్ర ఎంత మోసం చేస్తావా అన్నాడు. నేనేం మోసం చేశానన్నాడు ఇంద్రుడు. మోసం కాకేమిటి, ఈనాడు పర్వకాలంబు ఏనేగమరుడు రాహువే తెల్చెదుమి భానుని బట్టగనావుడు దీనుని తాను రడిల్చి తెప్పున లేచెల్. ఈనాడు గ్రహణం కదా, గ్రహణం నాడు సూర్యుడిని పట్టుకోవడం మా బాధ్యత. ఆ కార్యక్రమం దగ్గరుండి సక్రమంగా చేయవలసిన వాడివి ఇంద్రుడివైన నువ్వు. నీ ఆధ్వర్యంలో నేను సూర్యుడిని పట్టుకోవాలి. ఈనాడు సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళాను, అక్కడ ఇంకో రాహు వచ్చాడు. ఈ కొత్త రాహు తన బాహువులతో పట్టుకుంటే నా శరీరం అంతా హాహాకారంతో నిండిపోయింది. రాహు నేనుండగా ఇంకో రాహుని పంపుతావా, ఇది నీకు న్యాయమా అన్నట్ట. ఆయన తెల్లబోయి, ప్రపంచంలో రాహు ఒక్కడే ఉంటాడు కానీ ఇంకో రాహు ఉండడే, ఏదో కలియుగంలో అంటే భూలోకంలో ఇంటికో రాహు కేతువు కనపడతారు కానీ ఆకాశంలో రాహుకేతువులు ఉండరు. కానీ నువ్వు రాహు అంటున్నావు, వాడెవడో ఏమిటో నేను చూస్తాను.
సూర్యుడిని నువ్వు పట్టుకుంటూ అంటే నీకు అడ్డం వచ్చి నిన్నే పట్టుకుపోయాడా? సూర్యగ్రహణం ఉంటుంది కానీ రాహుగ్రహణం ఉంటుందని కొత్తగా తెలుస్తోంది నాకు అని వెంటనే లేచి ఉద్యమించి, ఇంద్రుడు నువ్వు నాకు దారి చూపించు, ఆ కొత్త రాహు ఉన్న చోటుకు వస్తాను, ఆ రాహు సంగతి చూస్తానన్నట్ట. వాసవుడిట్లు లేచి అతి భాసుర కాంచన మాలదాలచి కైలాస నగాగ్ర సన్నిభము లాలిత భూషణ భూషితంబు ఘంటా సముదాయ వర్ణమును నాలుగు కొమ్ముల గౌరునెక్కి వే వేసని రాహుమున్నుగా రవిప్లవగార్భకులున్న చోటికి. వెంటనే ఇంద్రుడు లేచాడు, మెడలో ఒక బంగారపు దండ వేసుకున్నాడు. ఈ దండనే తర్వాత ఆయన వాలికి ఇచ్చాడు. ఈ దండ మెడలో ఉంటే ఇతరుల యొక్క శక్తిని లాక్కుంటుంది అని జగత్తులో ఒక ప్రసిద్ధి, రామాయణంలో మాట్లేదు కానీ ఒక ప్రసిద్ధి మాత్రం ఉన్నది. ఇలా ఒక భాసురమైన కాంచనమాల వేసుకున్నాడు, తళతళతళ మెరిసిపోతున్న బంగారపు గొలుసు నెక్లెస్ వేసుకున్నాడు మెడలో. రెక్లెస్గా ఈ నెక్లెస్ వేసుకుని ఏనుగెక్కి, తెల్ల ఏనుగెక్కి, చతుర్దంతములు కలిగిన ఏనుగునెక్కి రాహు దారి చూపిస్తూ ఉండగా తాను కూడా సూర్యుడు ఆంజనేయుడు ఉన్న చోటికి వెళ్ళాడు. ఆ సమయంలో హనుమంతుడు ఇంకా సూర్యుడు చుట్టూ తిరుగుతూనే ఉన్నట్టు ఎలా మింగాలో తెలియక, ఇంతలో ముందు రాహువు, ఆ వెనకాతల తెల్లని ఐరావతం, ఐరావతం మీద వస్తున్నటువంటి ఇంద్రుడు కనబడ్డారు ఆయనకి. రాహువు, అదిగో వాడే కొత్త రాహువు, నన్ను ఇందాక పట్టుకున్నాడు, వాడిని చూస్తే హడిలిపోతున్నాను అని ఇంద్రుడు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. కోతిని చూచి పిల్లలు వాళ్ళ అమ్మ వెనకాతలు దాక్కున్నట్టుగా ఒక్క దెబ్బకి ఇంద్రుడే ఆశ్చర్యపోయాడు. ఎంత రాహు భయపడిపోతున్నాడంటే ఈ పిల్ల కోతికి అనుకున్నట్టు ఆయన. మన హనుమంతుడు ఏం చేశాడు ఇంతలో? ఈ రాహు అరుస్తూ ఇంద్రుడి వెనక్కి వెళ్ళడం, ఇంద్రుడు ముందు ఏనుగు మీద రావడం చూశాడు. ఈ తెల్లని ఐరావతాన్ని చూడగానే ఇదేదో తెల్లని ఫ్రూట్ అనుకున్నట్ట, వైట్ ఫ్రూట్ అనుకున్నాడు పాపం. అమాంతంగా వచ్చి ఏనుగు తొండం ముచ్చుకు ఒక్క లాగులాగాడు. దాంతో ఏనుగు హడిలిపోయి ఇది హనుమంతుడి చేతి బలానికి ఇంద్రుడిని తల్లకిందులుగా కిందకు తోసి గింజుకుని విడిపించుకుని పారిపోయింది. అదే పరుగు పారిపోయింది. ఇంద్రుడు ఆకాశంలో తిరగబడిపోయాడు. అది ఆకాశం కాబట్టి సరిపోయింది, కానీ ఏ నేల మీద పడి ఉంటే నడ్డి విరిగేది పాపం. దాంతో ఇంద్రుడికి ఆగ్రహం కలిగింది, ఇదేదో కొత్త గ్రహం అనుకుంటాను, కోతి రూపంలో ఉన్నది, ఏదో రాక్షస గ్రహం అయి ఉండాలి, అందుకే సూర్యుడిని ఇటు రాహువుని ఇటు ఐరావతాన్ని నన్ను కూడా పట్టుకోబోతోంది, ఇక ఉపేక్షించకూడదు అనుకుని వజ్రంతో దవడమే తోడుకొచ్చాడు. ఆ దెబ్బకి హనుమంతుడు స్పృహ కోల్పోయి రివ్వున సూర్యమండలం నుంచి కిందకు వచ్చి పడిపోయాడు. పెద్ద శబ్దంతో పడ్డాడు. పడ్డం పడ్డం ఆయన మేరుపర్వత గుహలో పడిపోయాడు. అప్పుడు ఆయన ఎడమ దవడ పగిలిపోయింది. ఈ దవడని సంస్కృతంలో హనువు అంటారు. హనువు పగిలింది కనుక హనుమాన్ అయ్యాడు ఆ రోజు నుంచి. కాబట్టి హనుమాన్ అనే శబ్దమునకు ఎడమ దవడ పగిలినవాడు అని అర్థం. కాకపోతే ఇప్పుడు హనుమంతుడిగా పేరు వచ్చాక హనుమంతుడు అని పేరు పెట్టుకున్నా ఇబ్బంది లేదు, కానీ విడిగా హనుమాన్ అంటే దవడ పగిలినవాళ్ళు. చాలామంది హనుమాన్ అని పేరు పెట్టుకుంటున్నారు కానీ పాప వాళ్ళకి దవడ బాగానే ఉంది. ఆయనకి ఎడమ దవడ భుగ్గనం అయిపోయింది. దాంతో వాయుదేవుడికి కోపం వచ్చింది. నా కుమారుణ్ణి, చంటి పిల్లవాడిని, మహాత్ముణ్ణి ఈ ఇంద్రుడు నిర్దాక్షిణ్యంగా వజ్రంతో కొడతాడా? వీళ్ళ సంగతి చూస్తానని ఈ పిల్లవాడి తల ఒళ్ళో పెట్టుకుని ఏడుపు మొహం పెట్టుకుని లోకంలో తన ప్రసారం ఆపేశాడు. అంటే గాలి స్తంభింపజేశాడు. గాలి స్తంభిస్తే ఇంకేముంది? పీల్చుకోవడానికి గాలి లేదు, విడిచిపెట్టే గాలి లేదు. దాంతో దేవతలంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఒక క్షణం గాలి లేకపోతే, ముక్కులు బిగుసుకుపోతే ఏమైపోతుందో ఆలోచించండి. మంచినీళ్ళు లేకపోయినా, అన్నం ఒక గంట ఆలస్యమైనా బతుకుతాం, కానీ గాలి పీల్చుకోకపోతే మాత్రం ఎక్కువసేపు తట్టుకోలేరు ఎవరు. దాంతో లోకములు అల్లకల్లోలం అయిపోయాయి. అప్పుడు ఇంద్రుడు ఇదేమిటి ఇలా జరిగిందని బ్రహ్మ దగ్గర మొరపెట్టాడు. బ్రహ్మదేవుడు, ఇదంతా నువ్వు చేతులే చేసుకున్న పని, పిల్లవాడిని కొట్టావు, దాంతో వాయుదేవుడికి కోపం వచ్చింది, వాయు ప్రసారం ఆగిపోయింది, వాయు ప్రసారం ఆగిపోతే లోకాలన్నీ స్తంభించిపోతాయి, ఇప్పుడు మనందరము వెళ్ళి వాయుదేవుడిని సంతోష పెడదాం, ఆయన సంతోషించాలంటే వాళ్ళ అబ్బాయికి మనం వరాలు ఇవ్వాలి అని ఇంద్రాది దేవతలందరినీ వెంట పెట్టుకుని హనుమంతుడు పడిపోయిన చోటుకు వచ్చాడు. హనుమంతుడి చేత్తో అలా నిమిరాడు. టక్కున లేచి కూర్చున్నాడు కుర్రాడు ఆరోగ్యంగా. బ్రహ్మదేవుడి స్పర్శ వల్ల ఆ మహాత్ముడు లేచాడు. లేవడంతో అమ్మయ్యానని వాయుదేవుడు మళ్ళీ ప్రసారం మొదలుపెట్టాడు. లోకంలో గాలి బాగా ప్రసరించడం మొదలుపెట్టింది. ఇలా వాయు ప్రసారం జరగగానే బ్రహ్మదేవుడు ఇటు హనుమంతుడిని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులో రామకార్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే ఏమన్నాడు, ఈతడికి చిరజీవత్వం ఇస్తున్నాను, బ్రహ్మాయురస్తు, బ్రహ్మగారి ఆయువు ఎంత ఉంటుందో అంత ఆయువు ఇతనుకుండుగాక అన్నాడు. అంత ఆయువు ఇచ్చారండి. బ్రహ్మగారి ఆయువు ఎంతో తెలుసుగా మీకు, పెద్ద ఎక్కువ ఏం కాదు. ఈ కలియుగం ఉంది కదా, 432,000 సంవత్సరాలు కలియుగానికి. ఇప్పుడు ఇంకా మనం 5,120 ఏళ్లలో ఉన్నాం. ఇంకా ఎంతకాలం ఉందో ఆలోచించండి. కలియుగం అంటే కలియుగానికి 432,000 సంవత్సరాలు ఉన్నది. ఈ కలియుగాన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరములు. అది ద్వాపర యుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 1,296,000 సంవత్సరాలు అయితే త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 1,728,000 సంవత్సరాలు కృతయుగం. మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము. కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగం, కృతయుగం కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి యుగములు 1,000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. బ్రహ్మకు ఒక పగలు గడవాలంటే ఏందనమాట, 1,000 × 43,20,000 సంవత్సరాలు. మళ్ళీ రాత్రి గడవాలంటే కూడా అంతే. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారికి ఒక రోజు, ఒక డే అండ్ నైట్, ఒక రేయింబవలు అవ్వాలంటే 2,000 × 43,20,000 సంవత్సరాలు గడవాలి. అలాంటివి బ్రహ్మకి 360 రోజులు అయితే ఒక సంవత్సరం. మనకి మళ్ళీ 365 కాదు, 360 మాత్రమే. కాబట్టి ఇంతకీ బ్రహ్మగారికి ఒక ఏడాది గడవాలంటే 360 × 2,000 × 43,20,000 మానవ సంవత్సరాలు గడవాలి. ఒకసారి ఆలోచించండి అది ఎంతో. ఇంతకీ బ్రహ్మకు ఒక ఏడాది. అది అలాంటి 100 ఏళ్ళు బతుకుతాడు బ్రహ్మ. కాబట్టి మొత్తం బ్రహ్మగారి ఆయుర్దాయం ఎంత అనమాట, 100 × 360 × 2,000 × 43,20,000 మానవ సంవత్సరములు. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు బ్రహ్మగారి వయస్సు 51వ సంవత్సరంలో ఉన్నట్ట, ఇంకా 49 ఏళ్ళు బ్రహ్మగారి గడిస్తే అప్పుడు నెక్స్ట్ మన హనుమంతుడు బ్రహ్మ అవుతాడు. అంత ఆయువు బ్రహ్మగారు తన ఆయువు ఎంతో అంత ఆయువు వచ్చుగాక అన్నాడు ఎవరికి, హనుమంతునికి. అప్పుడు ఇంద్రుడు, తూర్పు దిక్కును నిన్ను రక్షిస్తాను, నా వజ్రం వల్ల నీకు దెబ్బ తగలకుండా, నా వజ్రం వల్ల నువ్వు చావకుండా వరమిస్తున్నాను అన్నాడు. అగ్ని, నేను నిన్ను కాల్చను, నీకు అగ్ని ప్రమాదం లేదని వరమిచ్చాడు. వాయుదేవుడు, ఆకాశ మార్గంలో నిన్ను కాపాడతాను, నీకు వాయుగండం లేదన్నాడు. యముడు, నా దండం వల్ల ప్రమాదం లేదన్నాడు. నిరుతి, నైరుతి దిక్కులో రక్షిస్తానన్నాడు. వరుణుడు, నువ్వు నీళ్లలో పడినా చావవు, నీళ్లు నిన్నేమీ చెయ్యవు, పశ్చిమ దిక్కులో నిన్ను కాపాడతానన్నాడు. కుబేరుడు, నా కుబేర దిక్కులో, ఉత్తర దిక్కులో నిన్ను రక్షిస్తాను, నా సంపదలన్నీ నీవన్నాడు. ఈశానుడు, నా శక్తులు ఇస్తున్నానన్నాడు. దిక్పాలకులతో పాటుగా మొత్తం దేవతలంతా రకరకాల వరాలు ఇచ్చారు. ఇక వెనక ముందు చూడకుండా వరాలు ఇచ్చేశారు హనుమంతునికి. ఎంతమంది వరాలు పుచ్చుకున్నాడు ఆయన. ఇంకక్కడి నుంచి ఆయన చిరజీవి, వరాలన్నీ ఉన్నాయి, ఈ పంచభూతాల వల్ల ప్రమాదం లేదు, మహావీరుడు, అసలే స్వతసిద్ధంగా బలం కలిగిన వాడికి వరాలు ఇంకా ఎక్కువ శక్తి ఇచ్చాయి. దాంతో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేశాడు. ఈ వరాలు అయిన తర్వాత వాయుదేవుడు కుమారుణ్ణి అంజనాదేవికి అప్పగించాడు. అంజనాదేవి, తిరుపతి కొండలు ఉన్నాయి కదా, అందులో అంజనాద్రి అంటే ఆవిడ పేరు మీద ఏర్పడిందండో. ఇంతకీ చెప్పాలంటే తిరుపతి కొండల్లో పుట్టిన ఏకైక వ్యక్తి ఆంధ్రుడు. తెలుగువాడు ఎవరయ్యా అంటే ఆంజనేయుడు. ఆంజనేయుడు ఒక్కడే తెలుగు దేవత. మనకు పురాణాల్లో లేదు మరి అంజనాద్రి గురించి. పరాశర సంహితలో 7 కొండల్లో ఒకటైన అంజనాద్రిలో పుట్టినవాడు ఆయన. మొత్తం దేవతలంతా ఉత్తర భారత్లో పుట్టారు ఎక్కువ మంది, కానీ ఒక ఆంజనేయుడు మాత్రమే తెలుగువాడు. మొత్తం మీద హనుమంతుడు మాత్రం తిరుపతి కొండల్లో అంజనాద్రిలో పుట్టాడు. అందుకే ఆ ఆంజనేయుడిని అక్కడికి పట్టుకొచ్చి అప్పగించగా ఆ అంజనాద్రి దగ్గర ఋషుల ఆశ్రమాలు ఉండేవి. ఆంజనేయుడు చిన్నప్పుడు అసలే వానరమాయి. దానికి తోడేమో వరాలు బాగా ఉన్నాయి, చురుకైనవాడు. దాంతో ఋషులు జపం చేసుకుంటూ ఉంటే దండములు విరగ్గొట్టి కమండలములు విరగ్గొట్టి బట్టలు చీల్చి ఈ బట్టలు బుధం మీద వేసుకుని వెళ్ళిపోయేవట. కాబట్టి మొత్తం మీద ఏమైతేనే ఈయన ఈ చీరలు చెంప, దండాలు విరగ్గొట్ట, కమండలాలు విరగ్గొట్ట కొంచెం గందరగోళం చేశాడు. ఋషులు అప్పుడప్పుడు ప్రాణాయామం చేస్తారు కదా అని ముక్కు పట్టుకోగానే ఈయన ముక్కు పట్టుకున్నట్ట. బాబోయ్ వదులు వదులంటే వదులుగా ఉందా అని ఇంకా గట్టిగా నొక్కాడు. ఈ విధంగా ఆంజనేయుడి యొక్క అల్లరి చేష్టలు తట్టుకోలేకపోయారు వాళ్ళు. చూసారా కిచ్చు కిచ్చు. అప్పుడు వీళ్ళందరూ ఈయన కారణజన్ముడు, రావణ వధకి రాముడికి ఉపయోగపడే మహాత్ముడు, తపశ్శక్తి సంపన్నుడు, కానీ ఇప్పుడు చిన్నతనంలో కొంటి పనులు చేస్తున్నాడు. చూస్తూ చూస్తూ ఇతన్ని మనం శపించకూడదు, శపించకపోతే మనల్ని తప్పింప చేస్తున్నాడు, ఏం చేద్దామని బాగా ఆలోచించి ఈయన కొంతవరకే తన బలం గుర్తుపెట్టుకొనుగాక మహాకార్యములు చెయ్యాలంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మనం శాపం పెట్టినట్లుగా ఈ కథ గుర్తు చేసి నువ్వు ఇంతవాడివి ఇంతవాడివి అని రెచ్చగొట్టేదాకా, ప్రోత్సాహపరిచేదాకా, ఉత్సాహపరిచేదాకా ఇతనికి తన బలము గుర్తుండకుండా ఉండుగాక, తన బలమును తాను మర్చిపోగాక, తన వరములను మర్చిపోగాక అని శపించాడు. ఆ శాపంతో హనుమంతుడికి ఇన్ని శక్తులు ఉన్నాయనే విషయం మర్చిపోయాడు, చిరంజీవిని అనే విషయం మర్చిపోయాడు, బుద్ధిమాన్ అయ్యాడు హనుమాన్ కాస్త. ఇలా బుద్ధిమంతుడు అవగానే చక్కగా బృహస్పతి దగ్గరికి వెళ్ళి చదువుకున్నాడు. ఆ తర్వాత సూర్యుడి దగ్గర చదువుకున్నాడు. అప్పటి నుంచి ఆయన వాలి దగ్గర ఉన్నా వాలిని చావగొట్టి సుగ్రీవుని రక్షించే శక్తి కలిగిన వాడయ్యుండి కూడా తన పూర్తి శక్తి గుర్తులేక వినయంగా ఉండేవాడు. సుగ్రీవుడితో పరిగెత్తాడు. ఇంత కథని జాంబవంతుడు మళ్ళీ కిష్కింధాకాండ చివరిలో చెప్పి, నాయన ఋషుల శాపము వల్ల నీ శక్తిని నీవు మరచిపోయావు, ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను, ఒక్కసారి నీ శరీరాన్ని విదిలించు, నీ వరములు గుర్తుకు తెచ్చుకో, నీ పూర్వబలమంతా స్ఫురణకు తెచ్చుకో, నువ్వు తలుచుకుంటే సూర్యమండలానికి వెళ్ళగలవు, ఈ లంక నీకో లెక్క, ఆ లంక నీ పాలిటి కుర్ర కొంక, లే విజృంభించు దూకు అనగానే మహోత్సాహం కలిగింది హనుమంతుడికి. టక్క లేచి నిలబడ్డాడు. శరీరం అంతకంతకీ పెరిగిందిట. అంటే మనలో కూడా చాలామంది హనుమంతుడు ఉన్నారు, వీళ్ళని పొగడాలి, కొంచెం రెచ్చగొట్టాలి. నువ్వు ఈ పని చేస్తావంటేనే చేయగలుగుతారు, ఉపన్యాసం నువ్వు చెబుతావంటేనే చెప్పగలరు కొంతమంది, లేకపోతే బాబాయ్ అంటారు. అలాగే నువ్వు పాడగలవు అంటేనే పాడగలరు. అన్నిటికీ ప్రోత్సాహపరిస్తే ఏ వ్యక్తి ఏ పనైనా సాధిస్తాడు అని మనకి చెప్పకుండానే రామాయణంలో చెప్పారు. అందుకే అవన్నీ నిరుత్సాహపరచకూడదు. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, నీ మొహం నువ్వేం పాడతావు, నువ్వేం చెబుతావు, నువ్వేం చదువుతావు అంటే వాడు ఏమీ చేయలేడు. అందుకని ఎప్పుడు నువ్వు ఈ పని చెయ్యగలవు అనాలి. సరే ఏది ఏది ఏమైతేనే హనుమంతుడికి ఇప్పుడు నీ శక్తి ఎంత ఉంటుంది అని రెచ్చగొట్టగానే విజృంభించేశాడు. ఒక్కసారి మహోత్సాహంతో లేచాడు ఆయన. అప్పుడు ఆయన చూడ్డానికి ఎలా ఉన్నాడు, పర్వకాలములో సముద్రం ఉప్పొంగినట్టు ఉప్పొంగిదిట ఆయన శరీరం. మీరు ఎప్పుడైనా చూసారా పూర్ణిమ నాడు చంద్రుడు ఉదయిస్తే సముద్రం అలా లేచిపోతుంది అనమాట. అలాగే స్వామివారు విజృంభించారు. వెంటనే ఆయన ఆకాశం అంతెత్తు పెరిగిపోయిన శరీరంతో కిందకి చూసి వానరులతోటి, వానరులారా నేను సముద్రమును చాలా తేలికగా లంఘించి అవతల ఒడ్డుకు వెళ్ళగలను, ఆవు అడుగు వేస్తే ఆ అడుగులో ఉన్న నీళ్లు దాటినంత తేలిగ్గా సముద్రం దాటగలనన్నాడు ఆయన. అందుకే మనం గోష్పది కృతవారాసిం మశకీ కృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. గోష్పదీకృత వారాసిం అంటే అర్థమేంటి, వారాసి అంటే సముద్రం, సముద్రమును ఆవు అడుగులో ఉన్న నీరు దాటినంత తేలిగ్గా దాటేట. ఆయన ఒక ఆవు నేల మీద అడుగు పెట్టింది, అప్పుడు ఆవు యొక్క కాలి గుర్తుపడుతుంది కదా, ఆ కాలి గుర్తు ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది, అందులో నీళ్లు పోయండి, ఆ నీళ్లు దాటమంటే మనం కూడా దాటతాం. సముద్రమును అంత తేలిగ్గా దాకట్ట, ఆవు అడుగు జాడలో ఉన్న నీరు దాటినంత తేలిగ్గా సముద్రం దాకాడు. ఇంకా రాక్షసులు ఇంతంత కళేబరములతో ఉన్న రాక్షసుల్ని మసికీకృత దోమల్ని చంపినట్టు చంపేశాడు ఆయన. మసికీకృతము అంటే దోమల కింద మార్చాడు. అంత రాక్షసుణ్ణి ఒక దోమని ఇలా కొడితే ఎలా చూస్తుందో అలా చంపి పారేశాడు అనమాట. రామాయణం అనేది ఒక మహామాల అయితే ఆ మహామాలలో గొప్ప రత్నం ఆంజనేయుడు. అటువంటి అనిలాత్మజం వాయుపుత్రుడైన హనుమంతుని గురించి వందే నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. అంతటి మహాత్ముడు ఆయన. ఆయనకి సముద్రం దాటడం లెక్క కాదు, కానీ సరదా కోసం పైన ఎగిరినట్టు నటించాట. నేను చాలా తేలిగ్గా దాటతాను. దాటాలంటే నేలనొక్క తొక్కు తొక్కి పైకి లేవాలి, లేస్తే ఈ నేలంతా నాశనం అయిపోతుంది. నా పాదముల యొక్క దెబ్బలను ఈ భూమి తట్టుకోలేదు. తట్టుకునే శక్తి ఈ పక్కనున్న మహేంద్ర పర్వతమునకున్నది. కాబట్టి మనం మహేంద్ర పర్వతం దగ్గరికి వెడదాం. ఆ పర్వతం మీద కాస్త అటు ఇటు తిరిగి నా శక్తిని ప్రదర్శించి అప్పుడు పైకి లేస్తాను అని ఆ పక్కనున్న మహేంద్ర పర్వతం దగ్గరకు వచ్చాడు. అదే ఇలాంటి చోటకు వచ్చి స్టేజీని ఒక తొక్కు తొక్కితే స్టేజీ ఉంటుందా? గట్టిగా వాళ్ళు ఎక్కితేనే స్టేజీ దద్దరిల్లిపోతుంది. నేనంటే ఏదో కాస్త ఇలా ఉన్నాను కాబట్టి పర్వాలేదు, కానీ కాస్త ఏ గజలక్ష్మో దీని మీదకి ఎక్కి ఉపన్యాసం చెబితే ఏమవుతుంది? గజం విరిగి కింద పడుతుంది. కాబట్టి తట్టుకునే శక్తి కావాలి ఒక కొండకి. అందుకని మహేంద్ర పర్వతం మీదకి ఎక్కాడు ఆయన.